जय गुरुदेव। ओम नमो भगवते वासुदेवाय। ई समन्वय భాగవతము స్టడీ గ్రూప్లో ఉన్నటువంటి మన పరివారు ఆత్మీయ పరిజనులు ఒకళ్ళు ప్రాణాయామాల గురించి, తర్వాత దేవీ దేవతల వాహనాల యొక్క వివరణ చెప్పమని అడిగారు. ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్, కానీ నాకు తోచినంతది కొంచెం సరళంగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. కాకపోతే మాస్టారు చెప్పినటువంటి ఈ ప్రాణాయామాల గురించి మాస్టారు చాలా స్పీచెస్ చెప్పారు. మరి ఏ స్పీచ్లో వివరణో నాకు అంత అవగాహన రాలేదు, కానీ నాకు తోచింది ప్రాణాయామాల గురించింది. పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్పినవి, మాస్టారు చెప్పినవి, నాకు తెలిసినవి, నేను చేస్తున్నవి, మీకు కొంచెం నాకు చేతైనంతలో మీకు అవగాహన వచ్చేలాగా చెప్తాను. సో అసలు ఈ ప్రాణాయామాల గురించి, దాని గురించి, దీనికి ఆధార పురుషుడైనటువంటి ఆయన పతంజలి మహర్షి కాబట్టి ముందుగా మనం ఆయనకు ఒక నమస్కారం చేసుకొని మొదలు పెడదాం. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తుం ప్రణవం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలి మహర్షికి ప్రణామాలు చేసుకుంటూ ఇవాళ చెప్పుకుందాం. పతంజలి మహర్షి ఇచ్చినటువంటి దీనిలో ఈ అష్టాంగ యోగాన్ని చెప్పారు. ఈ అష్టాంగ యోగము అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవి మొత్తం 8 రకాల చరణాలు ఉన్నాయి యోగంలోకి మనిషి ప్రవేశించడానికి. దీనిని అష్టాంగ యోగాలు అన్నారు. అందులో యమ, నియమ పోతే, ఆసన పోతే, ప్రాణాయామం అనేది 4వ చరణంలోకి వస్తుంది. ఈ ప్రాణాయామం ఎందుకు చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, దీనివల్ల లాభాలేంటి, అసలు ప్రాణముల యొక్క స్థానములేంటి అనేది సూక్ష్మంగా నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. కొంచెం అంటే కొంచెం కాంప్లికేటెడే సబ్జెక్ట్, కొన్ని మెల్లిగా చెప్తాను. అసలు ఈ ప్రాణం అనేది ఎక్కడుంటుంది, ఈ ప్రాణానికి ఒకే స్థానం ఉందా లేకపోతే ఎన్ని స్థానాలు ఉన్నాయి, కొంచెం ఆలోచిద్దాం. ఈ ప్రాణానికి మొత్తము ముందరగా చెప్పాలంటే మనస్సు, 2వది బుద్ధి, 3వది చిత్తము, 4వది అహంకారము. ఈ 4 స్థానాల్లో ప్రాణానికి మనం చెప్తాం. అంతేకాకుండా 5 మహాప్రాణాలు ఉన్నాయి. అవేంటివి? ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. మళ్ళీ చెప్తాను, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. అయితే 5 ప్రాణాలు ఎక్కడున్నాయండి, 5 మహాప్రాణాలు ఎక్కడున్నాయి? ఈ ప్రాణం అనేది ఎక్కడుంటుందంటే హృదయంలో ఉంటుంది. అపానం అనేది ఎక్కడుంటుందంటే గుదములో ఉంటుంది. సమాన అనేది ఎక్కడుంటుందంటే నాభి దగ్గర ఉంటుంది. ఉదాన ఎక్కడుంటుందంటే కంఠం దగ్గర ఉంటుంది. వ్యాన అనేది శరీరం మొత్తం ఉంటుంది. అయితే ఈ ప్రాణం యొక్క పని ఏంటి? మొదటిది ప్రాణం తీసుకుందాం. ఇది ఏం చేస్తుంది అంటే శ్వాస గమనానికి ఇది పనిచేస్తుంది, ప్రాణం అనేది. 2వది అపాన, ఇది ఎక్కడ మూలాధారం దగ్గర ఉంది అనుకుందాం, ఇది విస్తరణ, మొత్తం కూడా ఈ శ్వాస ప్రక్రియను శరీరం అంతా విస్తరింపజేస్తుంది. 3వది సమాన, ఇది మనం తినేటటువంటి ఆహారాన్ని సమంగా జీర్ణం చేసేటటువంటి ప్రక్రియని ఈ సమాన అనే వాయువు చేస్తుంది. తర్వాత ఈ ఉదాన వాయువు, ఇది ఎక్కడుంటుంది, కంఠంలో ఉంటుందని కదా చెప్పుకున్నాం. ఇది మనం తిన్న ఆహారాన్ని మింగడానికి ఉపకరిస్తుంది అన్నమాట. తర్వాత 5వది చివరగా వ్యానము, ఇదేంటంటే రక్త ప్రసరణ, శరీరం అంతా రక్త ప్రసరణ చేయడానికి సహకరిస్తుంది అన్నమాట. ఇది 5 పనులు చేస్తుంది. ఇది ఓకే అంటే ముందరేం చెప్పుకున్నాము, ప్రాణం యొక్క మా పంచమహాప్రాణాల యొక్క స్థానాలు ఎక్కడున్నాయి చెప్పుకున్నాము, అవి చేసే పనులు చెప్పుకున్నాం. తర్వాత వాటి రంగులేంటి, ప్రాణం యొక్క రంగు ఎరుపు, అపానం యొక్క రంగు ఇంద్రగోపచ్చాయ అంటారు. 3వది సమాన, ఇది ఎట్లా ఉంటుందంటే పాల రంగులో ఉంటుంది. స్వచ్ఛమైన పాలు ఎంత తెల్లగా ఉంటాయో ఆ రంగులో ఉంటుంది. ఉదాహరణ అంటే పేల్ వైట్ అంటే పాలిపోయిన రంగు అంటాను చూడు అది. తర్వాత వ్యానము, ఇది అద్భుతమైనటువంటి కాంతి కిరణము యొక్క రంగులో ఉంటుందన్నమాట. ఇవి అయిపోయిన తర్వాత పంచ ప్రాణాలు, పంచమహాప్రాణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మినిస్టర్స్ ఉన్నారనుకో, ఆ మినిస్టర్కు అసిస్టెంట్స్ ఉంటారు కదా పని చేయించడానికి, కాబట్టి అట్టాగే ఈ ప్రాణాలకు 5 ఉప ప్రాణాలు కూడా ఉన్నాయి. ఏంటి ఉప ప్రాణాలు అంటే, ప్రాణము అంటే నాగము, కూర్మము, కృకలము, దేవదత్తము, ధనంజయము, ఇవి 5 కూడా ఉప ప్రాణాలు. ఈ ప్రాణాలకు ప్యారలల్గా ఈ ఉప ప్రాణాలు కూడా పనిచేస్తుంటాయి. సంక్షిప్తంగా ప్రాణం గురించి మనం చెప్పుకున్నటువంటి వివేచన ఇది. దీని తర్వాత అంటే యాక్చువల్గా దీని గురించినటువంటి సంపూర్ణ వివరణను పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య గురువు గారు గాయత్రి మహావిజ్ఞాన్ 3వ భాగంలో ఇచ్చారు. అసలు అద్భుతమైనటువంటిది పంచముఖి గాయత్రి యొక్క శిక్షణ అంతా అందులో ఉంటుంది. ఎప్పుడైనా వీలైతే చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను దానిని ఆధారంగా చేసుకొని మీకు ఇవి చెప్తున్నాను. సరే, ఈ ప్రాణము అంటే, ప్రాణం ఉండాలి అంటే మనం ఏం చేయాలి, శ్వాస తీసుకోవాలి. ఈ శ్వాస ఎట్లా తీసుకోవాలి, పూర్తిగా తీసుకోవాలి, పూర్తిగా వదిలిపెట్టాలి. శ్వాసను మనం సంపూర్ణంగా తీసుకోవాలి. అందువల్ల ఏమవుతుందంటే, ఈ అంటే వంకరగా కూర్చోవటం, ఎట్టబడితే అట్ట కొంతమంది కుర్చీల్లో ఇట్లా వంగబడి వేలబడి ఇటు పక్కకు తిరిగి, అప్పుడు ఏమవుతుందంటే ఈ శ్వాస ప్రక్రియకు చాలా అవరోధాలు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు వీలే, మాస్టర్ గారు ఎట్లా కూర్చునేవాళ్ళు అంటే ఎప్పుడు కూడా స్థిరంగా, అసలు చాలా స్ట్రైట్గా కూర్చునేవాళ్ళు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే మన శరీరంలోకి శ్వాస కరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, నేరుగా ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి అన్ని భాగాల్లోకి, అన్ని గాలి అరల్లోకి మొత్తం పోతుంది. అక్కడ ఉన్న రక్తాన్ని ఎంతో శుభ్రం చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం సగం సగం గాలి పీల్చామనుకోండి, అప్పుడు అది గాలి అరల్లోకి సంపూర్ణంగా వెళ్ళలేదు, రక్తాన్ని పూర్తిగా శుభ్రం చేయలేదు. అందువల్ల శ్వాస ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రక్తం ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి వెళ్ళలేదు. అందువల్ల దాంతోపాటు ఆక్సిజన్ను మనం ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తామో, సంపూర్ణంగా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది అనమాట. దీంతోపాటు ఇంకా ఏం జరుగుతుందంటే, ఈ ప్రాణశక్తిని గనక మనం సంపూర్ణంగా లోపలికి తీసుకోగలిగితే మంచి శుద్ధ రక్తం ఏర్పడుతుంది. ఎంతో శుద్ధమైనటువంటి రక్తం వస్తుంది. అది శరీరంలో ఉన్నటువంటి అంగ ప్రత్యంగాలన్నిట్లలోకి కూడా చాలా పరిశుద్ధంగా వెళుతుంది, చాలా పరిశుద్ధంగా వెళుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా తర్వాత ఏంటంటే, ఇంకా గనక దీన్ని మనం ఇంకా లోతుగా గనక అధ్యయనం చేస్తే గనక, ఈ శరీరానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆక్సిజన్ ప్రతి అంగానికి, అంగ ప్రత్యంగాలన్నిటికీ అంది మన శరీరానికి కావలసినటువంటి ఆ కాంతిని, అంటే మనలో ఉన్నటువంటి ఆ ఫ్రెష్నెస్ని, ఆ తాజాతనాన్ని మనకిస్తుంది, స్ఫూర్తిని కలిగిస్తుంది మనకి. ఇంకా మనం తిన్న ఆహారాన్ని చక్కగా పచనం చేస్తుంది, మనలో ఉన్నటువంటి దౌర్బల్యాలన్నీ కూడా తొలగిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తుంది అంటే, గాలి బాగా తీసుకోవడం వల్ల వచ్చే లాభాలను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అట్లా కాకుండా గాలి సాధారణంగా మనం అసంపూర్ణంగానే తీసుకుంటాం, ఎందుకంటే రకరకాల పనులతోటి ఏదో శ్వాస దాని పాటికి అది పోతుంటుంది, బయటకు వస్తుంటుంది, దాని మీద మనకి ఏ విధమైనటువంటి అవేర్నెస్ ఉండదు. మనం శ్వాస పీల్చుకుంటున్నాం అన్నటువంటి అవేర్నెస్ కూడా సాధారణంగా చాలా మందికి ఉండదు. అది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నట్టుగా దానికోసం కూడా కూర్చుంటే మనకు దాని మీద అవగాహన పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అసంపూర్ణంగా శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి చాలా భాగం పని లేకుండా నిస్తేజంగా అయిపోతుంది. ఆ భాగాలన్నీ నిర్వీర్యంగా ఎట్లా ఉంటాయంటే ఐడిల్గా పడిపోయి ఉంటాయి అన్నమాట. దీనికి ఉదాహరణగా మనం ఒకటి చెప్పుకోవాలంటే ఏం చేస్తాం, మనం ఇల్లు చాలా ఏదో ఊరు వెళ్తాం ఒక వారం రోజుల పాటు, ఇల్లు శుభ్రంగా చేయలేదు, ఇల్లు శుభ్రం చేయకపోయేసరికి ఏముంది, ఇల్లంతా దుమ్ము ధూళితో నిండిపోతుంది. ఒక పక్కన సాలెగూళ్ళు పెడుతుంటాయి, ఇంకో పక్కన దోమలు ఉంటాయి, ఇంకొక పక్క మనకు కనపడినటువంటి సూక్ష్మ క్రిములు కూడా అందులో చేరుతాయి. అందువల్ల ఏమవుతుంది, ఇల్లంతా కూడా అపరిశుభ్రంగా ఉంటుంది. అలాగే మనం కూడా సంపూర్ణమైనటువంటి శ్వాసను తీసుకోకపోవటం వలన గాలి అన్ని గదుల్లోకి సరిగ్గా వెళ్ళకపోవడం వలన మనిషికి ఏమవుతుందంటే క్షయ, దగ్గు, జలుబు, కఫము, ఉబ్బసము ఇంకా అనేక రోగ కీటకాలు శరీరంలో ప్రవేశిస్తాయి. ఇవి ప్రవేశించి ఊరికే ఉంటాయా? ఉండవు కదా. అవి మెల్లిగా వాటికి స్థావరాలు ఏర్పరచుకుంటాయి. ఏర్పరచుకొని కుటుంబాలు మొదలు పెడతాయి, సంసారాలు చేస్తాయి, పిల్లలను పెడతాయి, మొత్తం శరీరం అంతా అవి మొత్తం ఆక్రమిస్తాయి. ఆక్రమించటం వలన తర్వాత దానివల్ల అనేక రోగాలు వస్తాయి శరీరంలో. ఇంకా అప్పుడు వాటిని నిర్మూలించడం అనేది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఒక్కొక్క సమయంలో అది అసంభవం కూడా అవుతుందన్నమాట. ఇది గాలి పీల్చుకోవటం వల్ల వచ్చే లాభాలు చెప్పుకున్నాం. గాలి సరిగ్గా పీల్చుకోలేకపోవటం వల్ల వచ్చే అనర్థాలను కూడా ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకున్నాం. తర్వాత ఈ ప్రాణాయామం అనేది మనం ఒక విజ్ఞానంలాగా నేర్చుకోవాలి. ఇక్కడ మొదట మనం చెప్పుకున్నది ఏంది, ఇందాక శ్వాస లోతుగా తీసుకోవాలి, ఊపిరితిత్తులు పూర్తిగా నిండేటట్లుగా గాలి పీల్చుకోవాలి. దీని ఈ విషయంలో మనం తొందర అనే పరిస్థితిని తీసుకురాకూడదు. శ్వాసను ఇంకా ఏం చేయాలి, స్లోగా పీల్చుకోవాలి, స్లోగా వదలాలి, స్లోగా పీల్చుకోవాలి, స్లోగా వదలాలి. ఇట్లా చేసినట్టయితే ఈ విధమైనటువంటి స్లో డీప్ బ్రీదింగ్ అంటాం దీన్ని, స్లో డీప్ బ్రీదింగ్. ఇలా గనక మనం గనక ప్రాణాయామం ఈ రీతిగా గనక ప్రాణాయామం అంటున్నాను నేను, ఈ రకంగా ప్రాణాయామం గనక చేయగలిగితే మనం శ్వాసకోశాలు ఎంతో ఆరోగ్యవంతంగా అవుతాయి, రక్తము చాలా ప్యూరిఫై అయిపోతుంది, శరీరంలో ఉన్నటువంటి అంగ ప్రత్యంగాలన్నీ కూడా చైతన్యవంతంగా ఉంటాయి, ఇంకా జీర్ణశక్తి కూడా సక్రమంగా వస్తుంది, ఇంకా మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుందాం ఇందులో. ఇప్పుడు గనక మనం గనక శ్వాసను గనక పూర్తిగా పీల్చుకోవటం మొదలు పెడితే ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయి, ఊపిరితిత్తులు బాగా బలపడతాయి, అవి స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా చెప్పాలంటే మన హృదయ చక్తోత్తిష్ట హృదయ దౌర్బల్యం అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. సో మనకు హృదయ దౌర్బల్యం తగ్గిపోతుంది. అంటే ఏ చిన్న పని కూడా మనకు అననుకూలంగా ఏదన్నా జరిగితే మనం తొందరగా టెన్షన్ పడిపోవడం, హడావుడి పడిపోవడం, దడ రావడం ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటాం అన్నమాట. తర్వాత ఈ రక్త ప్రసరణ ప్రక్రియ కనుక సరిగ్గా ఉంటే మనకు అద్భుతమైనటువంటి చైతన్యం కూడా మనకు శరీరంలో వస్తుంది అన్నమాట. ఇది కాస్త బాగా మనం గనక అర్థం చేసుకొని గాఢంగా పూర్తిగా మనం శ్వాస పీల్చడం వదలడం దీనిని గనక వీలున్నప్పుడల్లా అభ్యాసం చేస్తే గనక మనకు, అంటే ఒక రకంగా మనం ఏం చేయాలి, శ్వాస మీద ధ్యానం, మళ్ళీ అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా విరామం దొరికినప్పుడన్నా సరే మనం శ్వాస మీద ధ్యానం పెట్టుకోవాలి. అలా గనక పెట్టుకుంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకు లభిస్తుంది. ఇది తర్వాత అసలు శ్వాస ఎట్లా తీసుకోవాలి, దీనికి ఏంటి కండిషన్లు, అది కూడా కొంచెం తేలిగ్గా చెప్పుకుందాం, ఎక్కువ చెప్పను. కొంతమంది ముక్కుతో శ్వాస పీలుస్తారు, కొంతమంది వాళ్ళకి తెలియకుండా నోటితో పీలుస్తారు. ఒకసారి ఏం జరిగిందిట, ఒకసారి ఒక యుద్ధ నౌకలో కొంతమంది మనుషులు ప్రయాణం చేస్తున్నారట, వాళ్ళల్లో కలరా ఉగ్ర రూపంలో వచ్చింది, వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. దీన్ని డాక్టర్లు బాగా విశేష సాధనతో పరిశోధనలు చేశారనమాట. రిపోర్ట్లో ఏమొచ్చిందిటంటే మృతులందరూ కూడా నోటితో శ్వాస పీల్చడం వల్ల జలుబు, దగ్గు, తర్వాత పోతే అనేక రకాలైనటువంటి క్రిములు లోపలికి వెళ్ళి ఇంకా అనేక రోగాలు దానివల్ల క్రియేట్ కావటం వల్ల ఈ రోగాలు వచ్చినాయి అని వాళ్ళు తేల్చారనమాట. అంటే వాళ్ళు అందువల్ల వీలైనంత వరకు నోటితో గాలి పీల్చే అలవాటు ఎవరికైనా ఉంటే దానిని మనం తీసేయాలి. ఇంకా కొంచెం చెప్పుకుందాం, ముక్కు ద్వారా గనక మనం గాలి పీల్చుకోగలిగితే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటటువంటి గాలి, బయట నుంచి వస్తున్నటువంటి గాలితో కలిసి వచ్చిన అనేక అననుకూల పరిస్థితుల్ని ఫిల్టర్ చేసి లోపలికి, అంటే దుమ్ము ధూళి కణాలు ఉంటాయి కదా, మాలిన్యాలు ఉంటాయి కదా, దాన్నంతా ఏం చేస్తుందంటే ముక్కులో ఉన్నటువంటి ఆ సన్న సన్న రోమాలు, దాన్ని శుభ్రం చేసి ఫిల్టర్ చేసి శరీరాన్ని ఏ రకమైనటువంటి మాలిన్యాలు అంటనటువంటి వాయువుని లోపలికి తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి ప్రాణాయామం చేసేటటువంటి యోగులకు శ్వాస ఎప్పుడు కూడా ముక్కు ద్వారానే తీసుకోవాలి అని కూడా మనకు ఈ శాస్త్రవేత్తలు, ప్రాణ విజ్ఞానం గురించి చెప్పే శాస్త్రవేత్తలు మనకు సలహా ఇచ్చారన్నమాట. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, చాలామంది సంగీత సాధన చేస్తుంటారు, వాళ్ళు తెల్లవారుజామునే, నాకు తెలిసి చాలామంది తెల్లవారుజామున లేచి సంగీత సాధన చేస్తారు. అయితే అది మనకు నిద్రకు డిస్టర్బెన్స్ ఉండేది, చిన్నప్పుడు అట్లా చేసే వాళ్ళని నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఏంటంటే వాళ్ళకి అది ఊపిరితిత్తులు చాలా అంటే ఆ గాయకులు వాళ్ళు కనుక అట్లా బాగా వాళ్ళు ఎంత దృఢంగా పలుకుతారు కదా ఆ సరిగమ పదనిస అనేటటువంటి సప్తస్వరాలు పలకడం వల్ల, ఆ గానం చేయటం వల్ల చక్కగా వాళ్లకు శ్వాసకోశ సంబంధమైనటువంటి ఏ రకమైన రోగాలు రావు, ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. ఊపిరితిత్తులు అంటే మరీ ఎక్కువగా చేస్తే కనుక అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ సాధారణంగా ఈ పాటలు పాడేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు, కచ్చీరీలు చేసేవాళ్ళు, గాయకులు వీళ్ళందరూ కూడా ఈ సంగీతం సాధన చేయటం వల్ల వాళ్ళ ఊపిరితిత్తులకి చక్కటి మంచి వ్యాయామం దొరుకుతుంది. ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది ఇది అంటే, ఇంకా ఎక్కడ అంటే కంఠానికి మంచి ఎక్సర్సైజ్, హృదయానికి, పక్కటెముకలకి, జీర్ణకోశానికి, ఆంత్రానికి, ఇలాంటి అనేక అంగాలకి సంగీతం వలన మంచి వ్యాయామం జరుగుతుంది. శ్రావ్యమైనటువంటి విద్యుత్ తరంగాలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో తరంగితం చేస్తాయి అన్నమాట. అందువల్ల శ్వాస పీల్చుకునేటప్పుడు ముక్కుతో స్లో డీప్ బ్రీదింగ్ చేసినట్లయితే, ఇది స్త్రీలు చేయవచ్చా, పురుషుల, వృద్ధుల, బాలురా అనకూడదు, అన్ని రకాల వయసుల వాళ్ళు కూడా ఈ యొక్క సాధనను గనక చేస్తే దీనిని గాయత్రితో జోడించి ఇంకో రోజు చెప్తాను. ఈ ప్రాణాయామం గనక చేస్తే శరీరానికి, మనస్సుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇవాళ ఇది కేవలం దీని యొక్క పరిచయం మాత్రమే, ప్రాణాయామం చేస్తే మనకు వచ్చే లాభాల యొక్క పరిచయం మాత్రమే చెప్పాను. తర్వాత రేపు ప్రాణాయామాలు ఎన్ని రకాలు, ఆ ప్రాణాయామంలో మన చేత మాస్టర్ గారు ఎన్ని చేయించారు, ఇప్పుడు ప్రస్తుతం మేమేం చేస్తున్నాము, వాటిని గురించి సంక్షిప్త వివరణ రేపు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది ఎంతవరకు చెప్పగలిగానో నాకైతే అర్థం కాలేదు, కానీ ఇది సంక్షిప్తంగా ప్రాణాయామం యొక్క వివరణ. ఇది జై గురుదేవ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.